అంటే మేమేం చేస్తామంటే పూర్ణిమకి ముందు వచ్చే చతుర్దశి నాడు కానీ లేదా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు కానీ యజ్ఞం మొదలు పెడతాం. ఒక రోజంతా చేశాక మర్నాడు పూర్ణిమ నాడు సూర్యుడు అస్తమించినప్పుడు అలాగే అమావాస్య నాడు సూర్యాస్తమయ్యే సమయంలోనూ మేము యజ్ఞంలో పూర్ణాహుతి చేస్తాం. ఇలా నెలకి 2-4 రోజులు మా యజ్ఞం సాగుతుంది. 4 రోజులు యజ్ఞానికి ముందు రోజు తర్వాత రోజు కూడా ఉపవాసం ఉంటాం. అంటే ఏమవుతుంది, నెలలో 6 రోజులు మేము దీక్షలో ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ హాయిగా స్నానం చేసి నేను పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చాడో 6 నెలల నుంచి ఒక రాక్షసుడు మా ఆశ్రమం మీద పడ్డం మొదలుపెట్టాడు. వాడి పేరు పాతాళకేతుడు. పాతాళకేతుడు అని పేరు కలిగిన భయంకర రాక్షసుడు. వాడు బ్రహ్మ వల్ల వరాలు పొందాడు. అందువల్ల వాడిని ఎవరు పడితే వాళ్ళు చంపలేదు. ఆ భయంకర రాక్షసుడు సరిగ్గా మేము పూర్ణాహుతి చేసే ముందు రావడం, మా ఆశ్రమం అంతా ధ్వంసం చేయడం. మేము ఏం చేసేవాళ్ళం, పూర్ణాహుతి చేయడానికి ఇలా మూట పట్టుకునేవాళ్ళం. ఆ సమయంలో వాడు వస్తాడు. వాడు పంది రూపంలోనో సింహరూపంలోనో పులి రూపంలోనో కుక్క రూపంలోనో ఇలా రకరకాల రూపాల్లో వచ్చి హఠాత్తుగా ఆశ్రమం మీద పడి దాడి చేసి గుడిసెలని పడగొట్టి మేము పూర్ణాహుతి సరిగ్గా యజ్ఞకొండంలో వేయబోయే ముందు ఎగిరి దాన్ని తన్ని పారేస్తాడు దూరంగా. ఒకసారి పూర్ణాహుతి కింద పడిపోతే ఇక యజ్ఞం ధ్వంసం అయిపోయినట్టే. 6 నెలలు యజ్ఞం బాగానే సాగింది. గత 6 నెలలుగా మాత్రం మా యజ్ఞం సాగకుండా ఆ దుర్మార్గుడు అడ్డుపడుతున్నాడు. కరెక్ట్గా పూర్ణాహుతికి వస్తాడు వాడు. అమావాస్య నాడు పూర్ణిమ నాడు ఈ అమావాస్య పూర్ణిమలలో వచ్చి మా పూర్ణాహుతిని ధ్వంసం చేస్తున్న వాడిని ఏం చేయాలో నాకు తెలియదు. అదే నేను యజ్ఞదీక్షలో లేకుండా ఉపవాస దీక్షలో లేకుండా పిల్లలకి పాఠం చెబుతున్నప్పుడు కనుక వాడు వచ్చాడా, వాడిని నా తపశ్శక్తితో భస్మం చేసేవాడిని. కానీ యజ్ఞదీక్షలో ఉన్నవాడు తపశ్శక్తిని దుర్వినియోగం చేయకూడదు, కోపం తెచ్చుకోకూడదు, శాపాలు పెట్టకూడదు, భస్మం చేయకూడదు. నేను నెలలో 3 అటు 3 అంటే ఇటు కృష్ణపక్షంలో శుక్లపక్షంలో 6 రోజులు దీక్షలో ఉన్నప్పుడే వస్తాడు వాడు. వాడికి తెలుసు, తెలియని వాడు. వాడు దీక్షలో ఉన్నప్పుడు ఈ ఋషి నన్ను భస్మం చేయలేడు, శపించలేడు. దీక్షలో లేనప్పుడు నేను వస్తే అనవసరంగా చస్తానని వాడు రాడు. పైగా ఒక రాక్షసుడి కోసం నా తపశ్శక్తి అంతా వ్యర్థమైపోతే నేను మళ్ళీ 1000 ఏళ్ళు నానాయాతన పడి ప్రాయశ్చిత్తం చేసుకుని తపస్సు చేయాలి. ఒక్క రాక్షసుడిని కోపంతో నేను భస్మం చేస్తే నా తపశ్శక్తి నాశనం అవుతుంది. అందువల్ల మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. ఎందుకు ఇంత శ్రమ? అందుకే నేను యజ్ఞం పాడైపోయిన 6 నెలలుగా దుఃఖిస్తున్నాను తప్ప వాడిని ఏం చేయలేకుండా ఉన్నాను. కిందటి నెల యజ్ఞం చేసే ముందు నా మనస్సు కొతకొతలాడిపోయింది. అయినా కోపం తెచ్చుకోకుండా ఏమిటి దురదృష్ట సంఘటన, మహాతపస్శాలినయ్యుండి కూడా ఒక సామాన్య రాక్షసుడు, ఎంతవాడు బ్రహ్మ కోసం తపస్సులు చేసి వరాలు పొందినవాడైనా నా దృష్టిలో వాడు సామాన్యుడే, అటువంటి దౌర్భాగ్యుడు నా ఆశ్రమాన్ని పాడు చేస్తూ ఉంటే, యజ్ఞం పాడు చేస్తూ ఉంటే వాడిని ఏం చేయలేకపోతున్నాను. దీనివల్ల యజ్ఞాలు ఆగిపోతున్నాయి. ఇలా ఎంతకాలం యజ్ఞాలు అవుతాయి? విడిచిపెట్టకుండా చెయ్యాలనుకున్న యజ్ఞం ఇలా మధ్యలో 6 నెలలుగా ఆగిపోతే అది లోకానికి నష్టం, నాకు నష్టం అని సూర్యుడి కేసు చూసి ఆకాశం కేసు చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాను, దుఃఖించాను, సూర్యుడిని ప్రార్థించాను, దేవతల్ని అర్థించాను. హఠాత్తుగా ఆకాశం నుంచి ఈ గుర్రం నా దగ్గరకు వచ్చి నిలబడింది. ఏమిటి గుర్రం వచ్చింది, సూర్యుడి కేసు చూసి నమస్కరిస్తూ ఉంటే అనుకుంటూ ఉండగా ఆకాశవాణి ఇలా అన్నది. అంటే అక్కడ రూపం ఉండదు, కేవలం మాటలే వినబడ్డాయి. ఆకాశవాణి అన్నదట ఏమని, రవియొసగన్ మునీశ్వర తురంగము నీకిది సత్త సంపదన్ కువలయమెల్ల వ్రేల్మిడిన గ్రొమ్మరు నీళుల పర్వతం బులన్ దివి నతలం బునన్ సకల దిక్కుల పెక్కు శమర్పకెంతయున్ తవులొక ఇంతలేక సతతంబు చెరించు సముల్ల సద్గతిన్. ఓ మునీశ్వర, ఓ గాలవ, నీవు ఆకాశం కేసి చూసి సూర్యుణ్ణి ప్రార్థించి అయ్యో నా యజ్ఞం పాడైపోతుంది, ఈ యజ్ఞం పాడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, దీనికి పరిష్కారం ఏమిటి అని ఈశ్వరుణ్ణి ఎవరిని? దినేశ్వరుణ్ణి, సూర్యభగవానుణ్ణి ధ్యానించావు. సూర్యభగవానుడికి జాలి కలిగింది. ఆయనే నీకు ఈ గుర్రాన్ని పంపాడు. ఈ గుర్రం సూర్యభగవానుడి యొక్క 7 గుర్రాల్లో ఉన్న మధ్య గుర్రం నుంచి సృష్టింపబడిన గుర్రం. సూర్యుడికి 7 గుర్రాలు ఉన్నాయిగా, ఆ 7 గుర్రాల్లో మధ్యలో ఉన్న గుర్రం నుంచి ఈ గుర్రాన్ని సృష్టించి సూర్యుడిచ్చాడు. ఇది ఈ భూమండలం అంతా చిటిక వేసే కాలంలో తిరిగేస్తుందట. ఒక చిటిక వేయటానికి ఎంతసేపు పడుతుందండి? చిటిక వేయటానికి ఇలా అంటే చాలు. ఆ కాస్త సమయంలో భూమి మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికి రాగలదు. మనం ఎక్కడ బయలుదేరామో అక్కడికి రాగలుగుతుంది. అంత వేగముగా కువలయం అంతా తిరుగుతుంది. కు అంటే భూమి, వలయము అంటే మండలము, కువలయము అంటే భూమండలం. భూమండలం అంతా తిరిగేటటువంటి సామర్థ్యం కలిగింది కనుక, మహావేగంగా భూమండలం తిరుగుతుంది కనుక ఈ గుర్రం మనకు కువలయాస్యము అని పేరు. ఇది కువలయాస్యము అని పిలువబడుతుంది. ఈ గుర్రం ఒళ్ళంతా తెల్లగా ఉండి ఒక చెవి నలుపు, ఒక చెవి ఎరుపు రంగుతో ఉంటుంది. నువ్వు దీన్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది. కువలయమా రా అన్నంత మాత్రం చేతనే రాగలిగే శక్తి కలిగిన గుర్రం ఇది. ఇది ఎంతెందుకు? సూర్యభగవానుడి రథమునకున్న గుర్రముతో సమానమైన గుర్రం. ఈ గుర్రం నీళ్లల్లో తిరగగలదు, పర్వతాలెక్కగలదు, అగ్నిలో ప్రవేశించగలదు, ఆకాశంలో సంచరించగలదు, పాతాళానికి పోగలదు, అవసరమైతే పుట్టల్లో కూడా దూరిపోతుంది, చెట్టు త్వరలోకి వెళ్ళగలుగుతుంది, ఇరుకు కొంపల్లోకి వెడుతుంది, విశాలమైన గృహాల్లోకి వెడుతుంది, కొండ గుహలలోకి వెళ్ళగలదు. ఎక్కడికైనా క్షణాలలో వెళ్ళగలిగే అపూర్వమైన అశ్వరత్నం ఇది. అంత గొప్ప గుర్రం. ఈ గుర్రం నీకోసం సూర్యభగవానుడు పంపాడు. సమస్త దిక్షువ్రజ అసంగః పర్వతేషు చ. సాధారణంగా కొండల్లో రాళ్ల మీద ఎక్కడం కష్టం. ఇది రాళ్ల మీద కూడా దూది పరుపు మీద నడిచినంత తేలిగ్గా నడుస్తుంది. ఈ గుర్రం తీసుకుని నువ్వు ఇప్పుడే మీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న శత్రుజిత్ అనే మహారాజు దగ్గరికి వెళ్ళు. ఆ రాజుగారికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు రుతధ్వజుడు. ఆ కుర్రవాడికి గుర్రం ఇయ్యి. ఈ గుర్రం అతనికి శాశ్వతంగా ఇచ్చేయి. అతను బతికున్నంతకాలం ఈ గుర్రం అతనిది. ఆ రుతధ్వజుడు అనే కుర్రవాడు ఈ గుర్రం ఎక్కి నీకు సాయంగా వస్తాడు. నిన్ను, నీ యజ్ఞాన్ని, నీ ఆశ్రమాన్ని, నీ శిష్యుల్ని అందరినీ కకావికలు చేస్తున్న పాతాళకేతుణ్ణి సంహరించగలుగుతాడు. ఆ మహాత్ముడికి దీనిని కానుకగా ఇయ్యి, నా కానుకగా ఇయ్యి. దాంతో నీవు అనుకున్న పనులు అవుతాయి, యజ్ఞాలు హాయిగా సాగుతాయి. మహానుభావుడైన రుతధ్వజుని యొక్క అనుగ్రహంతో నీ యజ్ఞం ఏ ఆటంకం లేకుండా సాగుతుంది. నువ్వేం కోపం తెచ్చుకోకర్లేదు, నువ్వు సుఖంగా ఉంటావు. వెళ్ళు, తీసుకువెళ్ళు ఆయన్ని అని నాకు ఆకాశవాణి సందేశం ఇచ్చింది. వెంటనే నేను ఈ గుర్రాన్ని వెంట పెట్టుకుని నీ రాజధానికి వచ్చాను, నీ సభలోకి వచ్చాను. నా అదృష్టవశాత్తు నిన్ను, నీ పక్కనున్న నీ కొడుకుని కూడా చూశాను. యువకుడు, పండితుడు, పరాక్రమవంతుడు, భయమంటే ఎరగని వాడు, రకరకాలైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు, సౌందర్యం కలిగిన వాడు, వినయవంతుడు అయిన నీ కొడుకుని చూశాను. ఆకాశవాణి పలికిందంత నిజం, నీ కొడుకు గురించి చెప్పిందంత నిజం. ఇదిగో ఇది నీ కుమారుడికి ఇస్తున్నాను. నీ కుమారుణ్ణి నా యజ్ఞ రక్షణకి పంపించు. నీ కొడుకు నన్ను, నా యజ్ఞాన్ని కాపాడతాడు. దానివల్ల అతనికి కీర్తి వస్తుంది. మా యజ్ఞ రక్షణ వల్ల కళ్యాణం కూడా జరుగుతుంది. లోక కళ్యాణం, అతని కళ్యాణం కూడా జరుగుతుంది. ఏమంటావు అనగానే ఆయన ఆనందపడిపోయి వెంటనే కుమారుడికేసి తిరిగాడు. చూసారు ఎంత తేడాయో ఈయనకాయనకిని, దశరథుడికిని. దశరథుడు కొడుకుని పంపించమంటే గజగజలాడిపోయాడు. ఈయన వెంటనే కొడుకుని తక్షణం వెళ్ళన్నాడు. ఇది కృతయుగంలో జరిగింది, అది త్రేతాయుగంలో జరిగింది. ఎంత తేడా! కృతయుగానికి త్రేతాయుగానికి మార్పు అన్నమాట. పూర్వ మహారాజులు ప్రాణం పోయినా పర్వాలేదు, యజ్ఞాలు ధర్మం రక్షింపబడాలనుకునేవారు, స్వార్థం కోసం పనిచేసేవారు కాదు. అందుకే ఆ మహారాజు శత్రుజిత్తు కుమారుడికేసి తిరిగాడు. కుమారా, విన్నావు కదా ఈ మునీశ్వరుని మాటలు. మనం క్షత్రియులం. క్షతాత్తు త్రాయతే ఇతి క్షత్రియ. మనము చూస్తూ ఉండగా ఎవరికి ఇంత గాయం కాకుండా కాపాడితే క్షత్రియుడు అంటారు. మన రాజ్యంలో ఒక రాక్షసుడు వచ్చి యజ్ఞాలు పాడు చేస్తూ ఉంటే, ఋషుల్ని చంపుతూ ఉంటే, రకరకాల పాపాలు చేస్తూ ఉంటే, ఇంతకాలం మనకి తెలియకపోవటమే ఒక తప్పు, తెలిసాక ఉపేక్షించడం మరొక తప్పు. ఉపేక్షించక తక్షణం వెళ్ళి రక్షించి ఆ రాక్షసుని శిక్షించి నీ పరాక్రమాన్ని లోకానికి ప్రదర్శించు. ఈ గాలవుడు ఎలా చెబితే అలా చెయ్యి. ఈ గాలవుడి యజ్ఞం సక్రమంగా జరగాలి. ఈ కువలయమనే అశ్యాన్ని అధిరోహించు. కోదండం, ఖడ్గం మొదలైన ఆయుధాలు తీసుకో. ఏకవీరుడవై నువ్వు ఒక్కడివే ఏ సైన్యం లేకుండా మొత్తం ఆ రాక్షసుని వాడి పరివారాన్ని శిక్షించు. ఇది నా ఆజ్ఞ అనగానే ఆయన సంతోషంగా ముందు తండ్రికి తల్లికి నమస్కరించి మీ ఆశీర్వచనంతో రక్షశిక్ష చేసి వస్తానని, ఆ తర్వాత గాలవుడికి నమస్కరించి ఆ గుర్రాన్ని ఎక్కి ఆయనతో పాటు ఆశ్రమానికి బయలుదేరాడు. చాలా ఆశ్చర్యకరమైన కథ చెబుతున్నారు కుర్రాళ్ళల్లారా. చెప్పండి ఇంకా ఏం జరిగిందన్నాడు ఇప్పుడు నాగరాజు గారు. ఆయన కూడా కుతూహలంతో వినడం మొదలెట్టాడు. అంత నాగరాజు గారు కూడా అశ్వతరుడు కూడా. అప్పటి నుంచి ఆ కుర్రాడికి కువలయాసుడు అని పేరు వచ్చింది. అంత పూర్వం ద్వారా అతనికి ఋతధ్వజుడని పేరు. తండ్రి పెట్టిన పేరు ఋతధ్వజుడు. ఇప్పుడు ఈ కువలయాస్యం అనే గుర్రం ఎక్కి తిరగడం వల్ల కువలయాసుడు, కువలయాస్య కుమారుడు అని పేరు వచ్చింది. అతడు గాలవుడితో కలిసి గుర్రం ఎక్కి ఆశ్రమానికి వెళ్ళాడు. యజ్ఞము ఎప్పుడు మొదలు పెడతారు, దీక్షలోకి ఎప్పుడు పెడతారు అని వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయానికల్లా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించాడు. కోదండం చేత పట్టుకున్నాడు, వరలో ఖడ్గం పెట్టుకున్నాడు, గుర్రం ఎక్కాడు. మీరు యజ్ఞ దీక్షలోకి వెళ్ళండి, నేను ఆ యజ్ఞం చుట్టూతో ఈ గుర్రం మీద తిరుగుతూ ఉంటాను, ఎవడొస్తాడో చూస్తాను, వాడు అంతం చూస్తాను అని కోదండం ఎక్కుపెట్టి గుర్రం మీద ఎక్కి మొత్తం తిరగడం మొదలుపెట్టాట. పూర్వం విశ్వామిత్రుడు తన యజ్ఞరక్షణకి రామలక్ష్మణులు నియమించుకున్నాడని మనం విన్నామే, ఆ కథ కంటే ముందు యుగంలో జరిగింది. ఇది జరిగిన తర్వాత రామాయణం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ముందు కథ, ఇది కృతయుగం నాటి కథ. అందుకే ఇక్కడ ఎక్కడ మాట వరసకు కూడా ఈ విశ్వామిత్ర రామలక్ష్మణుల యొక్క ప్రసక్తి తేవటం లేదు. ఎందుకంటే తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత రామాయణం జరిగింది. ఈ కుర్రవాడు కూడా అంత ఉత్తముడు. అందుకే మనం ఎప్పటికప్పుడు ఈ పురాణ ఇతిహాసాలు చదవాలి. రాముడు ఆ మాట వింటేనే మనకి ధర్మం గుర్తుకొస్తుంది. ఆ వంశస్థులు అంత పూర్వం పెద్ద పెద్దవాళ్ళు అంత ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా లోకరక్షణే తమ కర్తవ్యంగా భావించారు. ధర్మరక్షణ కోసం ప్రాణాలు కూడా త్యాగం చేశారు. అసలు సుఖం అంటే ఎరగరటి వాళ్ళు. ధర్మం రక్షించాలి అనుకుంటే అడవుల్లోకి వెళ్ళారు, కొండలెక్కారు, గొట్టలెక్కారు, తిరిగారు, గాయాలు పడ్డారు, అయినా ధర్మాన్ని రక్షించారు. అటువంటి మహాత్ములు, ఎంతోమంది పుణ్యాత్ములు పుట్టిన దేశంలో మనం పుట్టాం. ఆ దేశాన్ని ఇప్పుడు నిలబెట్టుకోవాలి మనం. మళ్ళీ 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 ఆ ధర్మాన్ని నిలబెట్టుకునేటటువంటి పిల్లల్ని కనాలి మనం. అనుపమ సౌర్యుడా కువలయాస్య కుమారుడు గాలవాశ్రమం గుణగల సంయమీశ్వరుల పుల్పుగాచుచు సర్వ విఘ్న శాంతి నిపుణుడై అజస్రము అతి ప్రమదంబున నుండి ఉన్న ఆ జనపతి పుత్రు గాలవు నిజం పగడంగి మదం బుసంపునన్. పరాక్రమవంతుడు కువలయాస్య కుమారుడు అసలు అడవికి రావడంతో అడవిలో ఉన్న మునికుమారులకు ఆనందం కలిగింది. ఎందుకంటే అతని రూపము ఆహ్లాదంగా ఉంది. సరే, పరాక్రమవంతుడు కనుక ఇతడు రక్షిస్తాడని ఒక నమ్మకం ఉన్నది. అసలు ఆయన అక్కడికి వచ్చింది కనుక నిద్రాహారాలే లేకుండా గుర్రం ఎక్కే తిరుగుతున్నాడు కనుక ఈతడు విశ్రాంతి తీసుకునేవాడు కాదు, జాగరూకుడై మనల్ని రక్షిస్తాడనే నమ్మకం కూడా వాళ్ళకి కలిగింది. అందుకే ఆశ్రమవాసులు చాలా సంతోషంగా ఉండేవారు. ఈయన కూడా గుర్రం ఎక్కి శుభ్రంగా తిరిగాడు. చాలాసేపు యాగంలో విఘ్నం ఏమన్నా వస్తుందేమో అని తిరిగాడు. ఆ సాయంత్రం ఏమీ జరగలేదు. చతుర్దశి వచ్చింది. ఆ రోజు కూడా యాగం హాయిగా సాగింది. యజ్ఞంలో కూర్చున్నటువంటి గాలవుడు, ఆయన శిష్యులు చక్కగా మంత్రోచ్చారణ చేశారు, యజ్ఞగుండంలో హవ్యం వేశారు, సమిధులు వేశారు, దేవతలకు నవధాన్యాలతోటి ఆహుతులు ఇచ్చారు. చతుర్దశి నాడు కూడా ఎక్కడ అలికిడి లేదు, రాక్షసుడు లేడు, వాడి మొహము లేదు, వీళ్ళు సుఖంగా ఉన్నారు. ఇంకా మర్నాడు అమావాస్య. ఈ అమావాస్య నాడు పూర్ణాహుతి జరగాలి. పూర్ణాహుతి జరిగేంత వరకు ఎవ్వరూ విశ్రాంతి లేకుండా యజ్ఞం చేస్తూనే ఉన్నారు. కుర్రాడు తిరుగుతూనే ఉన్నాడు. ఇంకొక అరగంటలో పూర్ణాహుతి అనగా అప్పుడు జరిగిందట తమాషా. ఈ రాక్షసుడు పాతాళకేతుడు ఎప్పుడు కూడా యజ్ఞానికి ముందు రాడు, సరిగ్గా పూర్ణాహుతికి వస్తాడు కావాడు. ఆ పూర్ణాహుతి సమయానికి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. వాడు ఉగ్ర వరాహ రూపము దాల్చి మంచి పంది రూపం ధరించాడు. ఈ మధ్యన రాముడు తిట్టాడే ఒక పంది, ఆ రూపం అన్నమాట. అలాంటి వరాహ రూపం ధరించాడు, పెద్ద పంది రూపం, పెద్ద పెద్ద కోరలు బయటకు వచ్చున్నాయి, ఇంత డొప్ప చెవులు ఉన్నాయి. అలాంటి భీకరాకారుడు పెద్ద పొట్టతో వచ్చాడు. మామూలు పందులు కంటే అడవి పందులు కొంచెం ఎక్కువ శబ్దం చేస్తాయి. అడవి పందులేమో పిచ్చవాగుడు అవుతాయి. ఈ వీడు గుర్ర 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 అంటూ అరుచుకుంటూ వచ్చాట. గుర్ఘుర రావం, ఆ ఘురఘుర రావంతో ఈ ఆశ్రమం దగ్గరికి అడుగుపెట్టాడు. వాడు రావడంతో కొన్ని ఆశ్రమాలు ముట్టెతో ముట్టగించాడు, కొన్ని చెట్లని దంతాలతో పడగొట్టేశాడు, ఋషికుమారుల్ని గాయపరిచాడు, విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టాడు. ఈ క్షణంలో అక్కడ ఉంటాడు, ఆ క్షణంలో ఇక్కడ ఉంటాడు. ఒక చోట ఉండేటవాడు కొరివి తిరిగినట్టు తిరుగుతాడు వాడు. మహావేగంగా చెట్లు పడగొడుతూ, ఆశ్రమాలు పడగొడుతూ, అరుచుకుంటూ చివరికి పూర్ణాహుతి చేస్తున్న గాలవుడి దగ్గరకు వచ్చే సమయానికి కోలయాస కుమారుడు ఓ బాణం చెవిదాకా ఎక్కుపెట్టి, ఇది అర్ధచంద్రాకార బాణం, ఓ అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం, పదునైన బాణం ఎక్కుపెట్టి లాగి చెవిదాకా వాడికి వేసి కొట్టాడు. అది వెళ్ళి వాడు డొక్కలో తగిలింది. వాడు ఎగిరి కిలోమీటర్ దూరం పడ్డాడు. పడి ఒక్క దెబ్బకి అడిలిపోయాడు. ఇలాంటి దెబ్బలు తగిలితే పందులు ఎప్పుడూ రాముడి తిట్టం. ఒక్క దెబ్బకి ఎగిరి వాడు పడి ఒకటే పరుగు మహావేగంగా పారిపోవడం మొదలుపెట్టాట. అర్ధచంద్ర బాణమున గొనియ తిరయమున కదిసి అప్పందిలేసిన అదియునొచ్చి తిరిగి భయమున వనములు గిరులు తిరిగి సొచ్చి సొచ్చి వెళ్ళిపోయిందిట. ఈ పంది ఆ దెబ్బ తగలడంతో నెత్తురు బయటికి చిమ్మగా దెబ్బకి గిజగిజలాడిపోయి ఇక ఒకటే పరిగెత్తడం మొదలెట్టింది. ఎప్పుడైతే పంది పారిపోతుందో హాయిగా ఏ ఆటంకం లేకుండా పూర్ణాహుతి వెళ్ళి చేసుకున్నారు. కానీ కుర్రాడు వదలలేదు మన కోలయాస కుమారుడు. ఈ పంది ఒక దెబ్బ తిని పారిపోయింది. పందులు ఎప్పుడు కూడా దెబ్బ కొట్టి వదలకూడదు, ఉండయి. శత్రువుని విడిచిపెట్టకూడదు. అగ్నిశేషం, రుణశేషం, శత్రుశేషం ఉండకూడదు. ఎప్పుడైనా ఇల్లు తగలబడినప్పుడు పూర్తిగా ఇల్లు ఆర్పాలి. సగం సగం ఆర్పి కొంచెం నిప్పును వదిలిపెడితే అది మళ్ళీ రెచ్చిపోయి మిగతా కొంపలు తగలబెడుతుంది. కాబట్టి నిప్పుని పూర్తిగా ఆర్పాలి. అప్పు కూడా అంతే. ఓ 100,000 రూపాయలు తెచ్చుకొని 90,000 తీర్చి 10,000 కదా అని ఊరుకుంటే మళ్ళీ వడ్డీతో 100,000 అవుతుంది. కాబట్టి అప్పు పూర్తిగా తెచ్చి ఆ కాగితం ఒక్క కూడా లాక్కొని చింపేయాలి. మళ్ళీ కాగితం వాడి దగ్గర వదలకూడదు. ఈ కాగితంతో వాడు కొంప ముంచుతాడు. కాబట్టి రుణశేషం పూర్తిగా తీర్చాలి తప్ప దాన్ని అట్టే పెట్టకూడదు. శత్రువులు కూడా అంతే. ఓ చిన్న దెబ్బ కొట్టుదిలేమో వాడు రెచ్చిపోతాడు. వాడు పూర్తిగా అన్నా చంపాలి, లేదా అసలు శత్రువు లేకుండా చూసుకోవాలి. ఈ శత్రువుని, ఈ పందిని వదిలిపెడితే వీడు మళ్ళీ ఏం చేస్తాడో అని గుర్రం ఎక్కి మహావేగంగా తరుగుకుంటూ పోయాట. ఈ గుర్రం చాలా వేగంగా పెడుతుంది కదా. ఈ భూమండలంలో చాలా వేగంగా కొండలు గుట్టలు ఎక్కి వెళ్ళగలిగే ఈ గుర్రం ఎక్కి ఆ పందిని తరుగుకుంటూ తరుగుకుంటూ వెళ్ళాడు. వాడు ఒకటే పరిగెత్తి పరిగెత్తి ఆకాశంలో ఆగమేఘాల మీద పరిగెత్తుకుపోయాడు. అలా 1,000 మైళ్ళు ప్రయాణం చేసి 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 ఓ చోటకి వెళ్ళాట. అక్కడ పెద్ద కొండ గుహ ఉన్నది. ఆ కొండ గుహలోకి ప్రవేశించాడు వాడు. కటిక చీకటిమయమైన కొండ గుహలోకి దూరి ఆ పంది మాయమైపోయింది. ఈ కుర్రవాడు ఆ గుహ దగ్గరకు వచ్చాడు. ఆ కొండ గుహ కటిక చీకటిగా ఉంది కదా, అందుకని గుర్రాన్ని బయటట్టే పెట్టి, గుర్రమా నేను పిలిచినప్పుడు వద్దు కానీ ఇక్కడే ఉండు అని కోదండం ఎక్కుపెట్టి ఆ కటిక చీకట్లో కొంత దూరం వెళ్ళాడు. ఆ కొండ గుహ అంతా మాట వరసకు కూడా కాంతి లేదు, సన్నని బిలమది. ఆ బిలంలోకి తడువుకుంటూ తడువుకుంటూ వెళ్ళాడు. ఒక 1 మైలు దూరం ఆ కొండ గుహలో వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా హఠాత్తుగా మంచి కాంతి కనపడిందట, చాలా గొప్ప కాంతి కనపడింది. ఓ సూర్యుడు హఠాత్తుగా ఉదయిస్తే ఎటువంటి కాంతియో అటువంటి కాంతి కనపడింది. ఆ కాంతిలో ఆయన అలా ముందుకు పోయాట. వెళ్ళి నేనేదో పంది కోసం వస్తే పంది బదులుగా ఏదో కాంతి కనపడుతోంది, ఇంత కాంతి కనపడుతోంది. ఈ కొండ గుహ మొదట్లో సన్నగా ఉన్నా క్రమక్రమంగా ఇంత వైశాల్యంతో ఉన్నది. ఓరి రాక్షసుడా, కొండ గుహలో నుంచి లోపలికి ఎక్కడికో పెద్ద మార్గం, బిల మార్గం ఏర్పాటు చేసుకున్నావు. ఈ బిలంలో ఏదో పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుంది అని ఆశ్చర్యపోతూ చూడగా అక్కడ ఆ చివర కొండ చివర మెట్లు ఉన్నాయి కిందకి దిగడానికి. ఆ మెట్లమ్మట వెళ్ళాడు ఆయన. ఎన్ని మెట్లండి బాబు, ఎంత దూరం దిగుతున్నా దిగుతున్నట్టే ఉందిట. కొన్ని వేల మెట్లున్నాయి. ఆ మెట్ల గుండా పాతాళానికి వాడు ఒక అదృశ్య మార్గం పెట్టుకున్నాడు. ఈతడు కాబట్టి చూడగలిగాడు. మానవమత్తుడు అక్కడికి రాలేడు, మహావీరుడు గనక ఆ మెట్లు వెంబడి కిందడికి దిగాడు. అది పాతాళలోకానికి తీసుకెళ్ళింది. పూర్వం పాతాళలోకం నుంచి భూలోకానికి వాడలాగా రాతి మెట్లతో ఓ మార్గం వేసేట. ఇప్పుడు కలియుగంలో ఆ మార్గాలు ఎక్కడున్నాయో తెలియదు, కానీ ఉంటే మనం కూడా పాతాళానికి వెళ్ళచ్చు. అసలు ఉన్నవే పాడు చేసుకుంటున్నాం కదా మనం. మీకు త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి అడుగున ఓ బిలమార్గం ఉంది. ఎంతో కాలం నుంచి మాలాంటి వాళ్ళం పోరాడుతున్నాం, అడుగుతున్నాం, ఉత్తరాలు రాస్తున్నాం. మీరు చూడండి, త్రిపురాంతకంలో గుళ్ళోంచి ఉంది శ్రీశైలానికి. ఆ బిలమార్గం మూసేసి కూర్చున్నారు తాళం వేసి. కొంత దూరం పెడతాం కానీ మనం వెళ్ళలేము. అలాంటి వాటిని డెవలప్ చేయాలి. ఎంత అద్భుతమైన మార్గం అండి అది. ఒకప్పుడు అక్కడి నుంచి నడిచి వెళ్ళేవారు, 2 గంటల్లో నడిచి వెళ్ళచ్చు అటు నుంచి వెడితే. దాన్ని బాగు చేయడం పెద్ద కష్టమంటారా? ఏం కష్టం కాదు. మనకి అన్యమతస్థుల మీద ఉన్న ప్రేమ మన మతం మీద లేకపోవటం అనేది ఒక దురదృష్టం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ పాతాళ బిలానికి మొత్తం మీద ఆయన వెళ్ళాడు. రాక్షసుని తరుముకుంటూ బిలంలో ప్రవేశించి చీకట్లో కొంత దూరం వెళ్ళి కాంతి కనబడగా, ఆ కాంతిలో పాతాళలోకానికి మెట్లు కనబడగా, ఆ 100,000 మెట్లు కిందకి దిగి దిగి వెళ్ళాడు. ఆ మెట్లు దిగుతూ ఉంటే అక్కడంతా కొండగుహకి బదులుగా ఓ చక్కని రాజమార్గం ఉన్నది. మహారాజులు పూర్వం నడవడానికి వేసుకునే మంచి మార్గాలు ఉంటాయి కదా, అటువంటి మార్గం ఉన్నది, రాచబాట. ఆ బాట ఎలా ఉందిట? నేలంతా రత్నాలు బంగారం పరచబడి ఉంది. ఎడం వైపున కుడి వైపున కొన్ని చెట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఉద్యానవనాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెడితే ఆ మార్గం గుండా అక్కడ పెద్ద భవనం కూడా కనపడింది. దేవతానికేతనమా, దేవతలు నివసించే భవనమా అన్నట్టుగా ఉంది. ఒక అపూర్వమైన భవనం కనపడింది. ఆ భవనం పూర్తిగా బంగారంతో తాపడం చెయ్యబడి ఉన్నది. దానికి నవరత్నములు తాపడం చేయబడి ఉన్నాయి. అంతటి మహత్తరమైన భవనం చూశాడు. ఆ భవనం చూసి ముక్కు మీద వేలేసుకుని, భూలోకంలో మానవమాత్రుడు ఇటువంటి భవనాన్ని చూడగలడా? ఇంతంత భవనాలు పాతాళంలో కట్టాడు. ఈ కట్టినవాడు నిజంగా ఈ రాక్షసుడా? మరెవరైనా అసలు ఇక్కడికి ఎవరైనా రాగలరా? కొండ గుహలోకి రావడం కష్టం. వచ్చినా ఎక్కువ దూరం వెళ్ళేటప్పుడు చీకట్లో ప్రతివాడికి భయం వేస్తుంది. ఆ భయాన్ని దిగమిరింగి జయించి నడిచి ఈ మెట్లు చూసి, ఇన్ని మెట్లు కిందకి దిగడము కష్టమే, ఎందుకంటే మోకాళ్ళు నొప్పి పడతాయండి. 1,000 మెట్లు కిందకి దిగడం అంటే మాటలు కాదు. దిగిన తర్వాత కదా ఈ రాజమార్గం, రాజమార్గం తర్వాత ఈ రాజభవనం కనపడతాయి. ఈ రాజభవనం దేవలోకంలో కూడా ఉంటుందో లేదో అనుమానమే. పూర్తిగా సువర్ణంతో నవరత్నాలతోటి నింపబడి ఉన్నది ఈ భవనం. ఇక్కడ కూడా ఉద్యానవనాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. ఏం భవనం ఇది అని దాన్ని మెచ్చుకుని వర్ణించి వర్ణించి చూచి ఆశ్చర్యపోయాడు. ఆ భవనంలో 5,000 గదులు ఉన్నాయట. అంటే అంత బిల్డింగు ఆలోచించండి, 5,000 గదులు. ఒక్కొక్క గది ఒకేసారి 50 మంది పడుకోవడానికి పనికొచ్చేంత విశాలమైన గదులు. అన్ని గదుల్లో రకరకాల పానుపులు ఉన్నాయి. ఆ పానుపుల పక్కన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, తినడానికి పదార్థాలు ఉన్నాయి, రకరకాల నగలున్నాయి, చీరలున్నాయి, పంచెలున్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే వస్త్రాలకి లోటు లేదు ఆ గదులలో, తినడానికి లోటు లేదు, పడుకోవడానికి చక్కని పానుపులు ఉన్నాయి. ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి గదిలోనూ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అవన్నీ చూచి 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 తిరిగాడు. మిడుక మానిసిగా అన్నక, కానీ మాట్లాడడానికి ఒక్క మనిషి లేడు. ఇన్ని గదులున్నాయి, ఎంత పెద్ద భవనం ఉంది, ఎంత దూరం వచ్చాడు, కానీ ఒక్క పెట్ట ఉంటే ఒట్టు. అంత ఖాళీ ఖాళీ ఖాళీ. అప్పుడు ఆయన అనుకున్నట్ట, జనం బాగా ఉన్న భూలోకంలో ఇంత ధనం ఉండదు. ధనం ఉంటే జనం లేరు, జనం ఉంటే ధనం లేదు. ఏం విచిత్రం అనుకున్నాడు ఆయన. డబ్బున్న చోట జనం కనపడదు, జనం ఉన్న చోట ధనం లేదు. ఎందుకంటే మన జనం అక్కడ చేరితే ఆ డబ్బు ఉంచుతారా? మొత్తం బిల్డింగ్ అంతా గీకి పట్టుకొచ్చారు, అంచేతకి బిల్డింగ్లు ఎక్కడ ఉంటాయి? ఈ కథ ఒకసారి చాలా కాలం క్రితం చెప్పానులేండి, 2001లో ఒకసారి చెప్పాను, 98లో ఒకసారి చెప్పాను. అప్పుడు 98లో అలాంటి ఒక కుర్రాడు కనపడ్డాడు. గురువుగారు దానికి రూట్ ఎక్కడుందో నాకు చెప్పరా అన్నాడు. అంటే ఎందుకు నైనా అన్నాను. ఆ బిల్డింగులో నవరత్నాలు ఉన్నాయన్నారు, నగలు ఉన్నాయన్నారు, పంచెలు చీరలు ఉన్నాయన్నారు. వారి బాబు వింటుంటే నోరు ఊరిపోతుంది. ఎవరికీ తెలియకుండా నేను వెళ్ళి రోజు కొంత కొంత తెచ్చుకుంటానండి, సంవత్సరానికోసారో లేకపోతే 2 నెలలకోసారో నాకు వీలున్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటానండి అన్నాడు. నీకు తెలిస్తే నేనెందుకు, నాకు తెలిస్తే నువ్వెందుకు? ఒకవేళ నిజంగా ఆ రూట్ నాకే తెలిస్తే నీకెందుకు చెబుతానరా? ఆ గిక్కు నేనే తెచ్చుకునేవాడిని అన్నా నేను వేళాపాడకు వాడుతాడు. నిజంగా నాకే తెలుసు అనుకోండి ఆ రూటు, మీ దాకా రానిస్తానేంటి? నేను మాత్రం అంత తెలివి తక్కువనే, ఏవో 4 రాళ్ళు నేను వెనకేసుకునేవాడిని. కాబట్టి అలాంటివి అంత తేలిగ్గా భూలోకవాసులకి ఆ భగవంతుడు ఎవడు ఇస్తే మనం పట్టుకుపోతాం. అక్కడ ఎవరూ లేరు కనుక ఆ భవనాదులు అలా ఉండిపోయినాయి. ఆ భవనంలో మనిషి కనపడక ఆశ్చర్యంతో అలా 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 వెతుక్కుంటూ తిరిగాడు. అప్పుడు జరిగింది ఓ తమాషా. హఠాత్తుగా ఒక పరమసుందరీమణి అక్కడికి వచ్చింది. ఆయనకేసి చూసింది, చూచి గిర్రును వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. కడురయంబునదను నొక్క కాంతగాంచి తన్వి ఎటబోయేదెవ్వరిదానవనిన. మహావేగంగా వెళ్ళిపోతున్న ఒక అమ్మాయిని చూశాడు. చూచి, ఓ సుందరీమణి, ఇంతవరకు ఈ పాతాళ లోకంలోకి వచ్చాక ఈ భవనాల్లో తిరుగుతున్నాను కానీ ఒక్కళ్ళు కనపడలేదు, మనిషి అన్నవాడు లేడు, ఇప్పటికి నువ్వు ఒక్కదానివి ఎవరో కనపడ్డావు, నీవెవరు, ఎక్కడికి పోతున్నావు, అసలు ఈ భవనాలు ఎవరివి, ఇది ఏ లోకం, ఎవరిక్కడున్నారు, మనుషులు ఎవరు కనపడలేం, నువ్వెవరివి, ఏమిటని అడిగినా ఆవిడేం మాట్లాడకుండా మహావేగంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. చక్క 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 వెళ్ళిపోతుంది. ఈయన కూడా అంతకంటే చక్క చక్క వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ వెళ్ళి ఆవిడ్ని మొత్తం మీద పట్టుకోవడానికి ప్రయత్నించాడు. హఠాత్తుగా ఆవిడ ఇలా వెనక్కి చూసి టక్కున పెద్ద భవనం ఎక్కింది మేడ. ఆ మేడకు మెట్లు దాదాపు ఒక 800 మెట్లు ఉన్నాయి. అన్ని మెట్లున్న మేడ చకచక ఎక్కి వెళ్ళిపోతుంది ఆవిడ. ఈయన కూడా చకచక పరిగెత్తుకుంటూ ఆవిడ వెంటపడ్డాడు. ఆవిడ అలా వెళ్ళి 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 పైన ఓ మేడ ఉంటే, ఆ మేడ మీద ఒక విశాలమైన గది ఉంటే, ఆ గదిలోకి వెళ్ళింది. ఈయన కూడా వెంటపడి, సుందరి, నేను పరస్త్రీలను ఏమీ ఇబ్బంది పెట్టేవాడిని కాదు, మహారాజు కుమారుణ్ణి, ధర్మాత్ముణ్ణి, నన్ను చూచి ఏం భయపడక్కర్లా, నిజం చెప్పు అంటున్నా వినిపించుకోకుండానే వెళ్ళిపోయింది ఆ భవనంలోకి. ఈయన వెంటపడ్డాడు, పైన మేడెక్కాడు. ఆ మేడలో ఇందాక చూచిన అమ్మాయి మరొక సుందరీమణి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పరమసుందరీమణి, ఇందాక వచ్చిన అమ్మాయి కంటే కోట్ల రెట్లు సౌందర్యంతో ఉన్న ఒక సుకుమారి కనపడింది. ఆవిడ ఎలా ఉంది? ఏకాంతమున తన ఎత్స క్రీడింప దర్పకు బాసి వచ్చిన రతియనంగ పాతాళ విహరణ కౌతూహలమున ఏతిల్చిన జలధీసు దేవి అనగ భాసురాకార సొంపుదల్చిన లలిత ఉరగాలయ లక్ష్మి అనగా రుచిరతరాంగనా రూపంబుగై కొన్న శృంగార రసమయశ్రీయనంగ. బహుశా మన్మథ పత్ని రతీదేవి భర్తని విడిచిపెట్టి ఏకాంతంగా విహరించడానికి వచ్చిందా అన్నట్టుంది. ఒకసారి అంటే రతీదేవి వలె సుందరీమణి అన్నమాట ఆవిడ. రతీదేవికి ఏమైనా మన్మథుని మీద కోపం వచ్చి ఇక్కడ విహరిస్తోందా అన్నట్టుగా ఉంది. లేదు లేదు, బహుశా సముద్రుడి యొక్క పత్ని పరమసుందరి అని విన్నాం, ఆవిడ భర్త మీద అలిగి ఇక్కడ ఏకాంతంగా వచ్చి విహరిస్తోందా అని ఒకసారి అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే, కాదు కాదు, ఇది పాతాళ లోకం, ఏ నాగదేవతయో, నాగకన్యకయో, లేక పాతాళ లక్ష్మియో ఇలా మారువేషంలో వచ్చిందేమో అనుకున్నాడు ఒకసారి. సకల శృంగారమయమైన స్త్రీ అంటే అలంకారములన్నీ చేసుకునే అలంకార దేవతను ఒక దేవత ఉన్నది. దేవతల్లో అలంకార దేవత అని ఒక దేవత ఉన్నది. ఆ దేవత అనుగ్రహం ఉన్నవాడికే అలంకార వస్తువులు లభిస్తాయట. ఇవాళ మనకి మంచి చెవులు కొండలలో, లేకపోతే కిరీటాలు, గాజులు, మంచి చీరలు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ లభించడానికి కారణం ఎవరో తెలిసినా ఒక దేవత ఉన్నది. ఆవిడ పేరు శృంగార దేవత, అలంకార దేవత అని పేరు. ఈ దేవత లక్ష్మీదేవికి సేవ చేస్తుంది. మనం లక్ష్మీదేవిని బాగా భక్తితో పూజిస్తే అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుందట, ఈ అలంకార దేవతని మన ఇంటికి పంపుతుంది. అలంకార దేవత మన ఇంటికి వస్తే మనం ఆ రోజు నుంచి శుచిగా స్నానం చేస్తాం, ఒంటికి సెంట్లు పూసుకుంటాం, సుగంధ ద్రవ్యాలు అలంకరించుకుంటాం, మంచి బట్టలు కట్టుకుంటాం, సువాసనతో ఉంటాం, నోరు కంపు లేకుండా చూసుకుంటాం. నోరు కంపు వస్తుంది అనుకోండి ఒక్కొక్కటి దగ్గర, వాడి దగ్గర అలంకార దేవత లేదు, దరిద్ర దేవత ఉందని అర్థం. నేను చెప్పలేదు సుమ, ఇవన్నీ పురాణాల్లో చెప్పిన వాడు చెప్తున్నాను, స్పష్టంగా చెప్పారు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడికి ముందు అలంకార దేవత అనుగ్రహం వస్తుంది. అలంకార దేవత అనుగ్రహం వస్తే పురాణానికి వచ్చేటప్పుడు మీరు శుభ్రంగా స్నానం చేసి నోరు కంపు లేకుండా తోముకుని వచ్చి మంచి సుగంధ ద్రవ్యాలు పూసుకుని చెమట కంపు లేకుండా చేసుకుని అంతో ఎంతో నగలు అవి వేసుకుని మంచి బట్టలు కట్టుకుని చూడడానికి మగవాళ్ళైతే మన్మధుల్లాగా, మీలాగా, ఆడవాళ్ళు రతీదేవతల్లాగా సుందరంగా కనపడతారు. చూసేవాడికి ముచ్చట కలుగుతుంది అన్నమాట, పవిత్రత కలుగుతుంది అన్నమాట. అలా ఉండాలంటే అలంకార దేవత అనుగ్రహం ఉండాలి.